ಶ್ರೀ ಜ್ಞಾನೇಶ್ವರ ಜೀವಿತ ಚರಿತ್ರ ಪ್ರಚುರಣ ಸಾಯಿ ಮಾಸ್ಟರ್ ಸೇವಾ ಟ್ರಸ್ಟ್ ಗೊಲಗಮೂಡಿ. ಆಶಯಮು జ్ఞానేశ్వరి భగవద్గీత అనే గ్రంథం ముందనే విషయం కూడా నాకు తెలియని రోజులలో శ్రీ భరద్వాజ మాస్టర్ గారు నన్ను ఇక ఏ భగవద్గీత చదవవద్దు, జ్ఞానేశ్వరి మాత్రం తెప్పించి చదవమని ఆజ్ఞాపించారు. తెప్పించి చదివాను. ఆ మహనీయుని వివరణ నేను చెప్పలేనంత గొప్పగా ఉన్నది. అంత గొప్ప వివరణ ఇచ్చిన మహనీయుని జీవిత చరిత్ర చదవాలని ఆశ. ఇంతటి గొప్ప వ్యాఖ్య రాసిన మహనీయుని వయస్సు 12 సంవత్సరాలు మాత్రమే. తన వీపును పెనముగా చేసి దోసులు పోయించుట, చనిపోయిన మిత్రుని బ్రతికించుట, దున్నపోతు చేత సుస్వరముగా 3 గంటలసేపు వేదగానము చేయించుట, మొండిగోడను నడిపించుట, శ్రార్థమును పితృదేవతలను రప్పించి శ్రార్థమునకు పితృదేవతలను రప్పించుట మొదలగు ఎన్నో దివ్యలీలలు అనర్చిన జ్ఞానస్వరూపులు. ఆత్మజ్ఞాని అయిన మహనీయుని మాటలు వినడమే సత్సంగము. ఈ జ్ఞానేశ్వరి భగవద్గీత 2 భాగములుగా నవరత్న పబ్లిషర్స్ విజయవాడ మరియు వెంకటరమణ బుక్ షాపులన్నింటిలోనూ ఈ మధ్యనే ప్రింట్ అయి అమ్ముచున్నారు. భక్తులందరూ చదివి శ్రీ భరద్వాజ మాస్టారు గారి ఆశయమును నెరవేర్చగలరని ఆశిస్తున్నాను. పెసల సుబ్బరామయ్య. జ్ఞానదేవుడు. తదనంతరము వృద్ధ వశిష్ఠాది మునులు జ్ఞానదేవుని చరిత్రమును తెలుపమని ప్రార్థించగా నాభాజసిద్ధుడు వారితో, సిద్ధులారా, సావధానముగా వినుడు. పరమభక్తుల చరిత్రమునుగాని జీవన్ముక్తుల చరిత్రమునుగాని శ్రద్ధతో చెప్పువారికి వినువారికి భగవత్కటాక్షము సులభముగా లభించును. భగవద్భక్తుల చరిత్రములు అతి పవిత్రములు, జ్ఞానదేవుని చరిత్రము పరమ పవిత్రమైనది. నాకు తెలిసినంత మాత్రము మీకు తెలిపెదను. గంగానదీ తీరమున దాపగామమునొక గ్రామము కలదు. ఆ గ్రామమున గోవింద పండితుడు అనొక సత్పురుషుడు నివసించుచుండెను. అతడు గ్రామకర్ణముగా పనిచేయుచో జీవనము నెట్టి ఇబ్బందియును లేక సుఖముగా కాలము గడుపుచుండెను. అతిథులను అభ్యాగతులను ఆదరించుచో అన్న ప్రదాతయన్న కీర్తినార్జించెను. అతని భార్య నీరూబాయి అతి సౌందర్యవతి, సద్గుణ రాశి, సంసార భారమును చక్కగా నిర్వర్తించుచో భర్తకు అనుకూలవతి అయ్యుండెను. వారిరువురు ఆ గ్రామమునందున్న గైనీనాథను సత్పురుషును ఆశ్రయించి తత్వోపదేశమును పొంది నిరంతరము సజ్జన సాంగత్యమున తత్వవిద్యా రహస్యములను విచారించుచో సంతసించుచుండిరి. ఒకనాడు గైనీనాథుడు వారి ఇంట బిందారగింపవచ్చి వారి సగుణ సంపదకు మెచ్చి సంతానము లేకుండుటకు విచారపడి వారిని తన సమీపమున కూర్చుండజేసుకుని, పుణ్యాత్ములారా, అపుత్రస్య గతిర్నాస్తి అను స్మృతివచనము మీరు వినియుందురు. ఎంత భాగ్యమున్నను సంతానము లేకున్నా సుఖము ఉండదు. పుత్రులు లేనివారికి పుణ్యలోకములు సిద్ధింపవనియు సంతానరహితముకు గృహము శూన్యమనియు శాస్త్రములు తెలుపుచున్నవి. కుమారుని కౌగలించుకునుట వలన గలుగు ఆనందము అంతా ఇంతా కాదు. మీరు పండరీపురమునకేగి పాండురంగమూర్తిని దర్శించినచో అవశ్యముగా సుపుత్రుడు కలుగునని చెప్పెను. మరునాడా దంపతులు గురువచనమున చప్పున ప్రయాణమై కొన్ని దినములకు పండరీపురము చేరి చంద్రభాగలో స్నానము చేసి పాండురంగని దర్శించి ఎచట 3 దినములుండిరి. 3వ నాటి రాత్రి తెల్లవారుజామున గోవిందు పంతునకు స్వప్నమునందు పుండరీక వరదుడు బ్రాహ్మణ రూపమున కనపడి సుపుత్రుడు ఉదయించునని పలికి ఒక దివ్యఫలమును చేతియందుంచి యదృశ్యుడయ్యను. గోవిందపంతు వెంటనే మేల్గాంచి తాగన్న కలను దలబోయిచో పరమానందముచే ఆ సంగతిని నీరూభాయికి తెలిపెను. భగవత్ప్రీతిగా సమారాధనలు, సంతర్పణలు, దాన ధర్మములు చేసి ఎచటి నుండి బయలుదేరి వారు కొన్ని దినములకు తమ గ్రామము చేరిరి. భగవానుని అపార కరుణచే నీరూబాయి గర్భమును ధరించి నవమాసములు నిండిన పిదప ఒక శుభలగ్నమున ఒక కుమారుని గనను. గోవిందపంతు భాగవతులకును పేద సాధలకును దానధర్మములాచరించి జాతక కర్మము జరిపి పాండురంగమూర్తి యనుగ్రహమున జన్మించుటచే నా బాలునికి విఠోభాయని పేరిడెను. ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానుడై తల్లిదండ్రులకు ఆనందము కలిగించుచుండెను. గోవిందపంతు తన కుమారునకు యుక్తకాలమున ఉపనయనమునర్చి వేద శాస్త్ర పురాణాది విద్యలనెల్ల చక్కగా చదివించెను. తన కుమారునకు చిన్న వయస్సునే పెండ్లి చేయవలనని ప్రయత్నించుచుండెను. విఠోభాయ్ తీర్థయాత్ర. విఠోభాకు ఆ విషయం తెలిసి తండ్రి కడకు వచ్చి, నాయనా, మీరిప్పుడే నాకు వివాహము చేయ ప్రయత్నించుచున్నారు, కాని నాకు చాలా దినముల నుండి తీర్థయాత్ర చేయవలయనను కోరిక కలదు. సెలవిచ్చినచో తీర్థయాత్ర చేసుకుని వచ్చి వివాహము చేసుకుందును అని బలికెను. గోవిందపంతు చింతాక్రాంతుడై, ఇంత చిన్న వయస్సులో తీర్థయాత్ర పనికిరాదనియు, చతురాశ్రములలో గార్హస్థ్యమే ప్రశస్తము గనుక ఆ ప్రయత్నము మానుమనియు తెలిపెను. అందుకు విఠోభా సంసార సాగరమునందలి దుఃఖములనెల్ల వివరించి, అంత చిన్న వయస్సులో భార్యయను బండరాయి భారమగుననియు, తీర్థయాత్ర ముగించి వచ్చిన తోడనే వివాహమాడదననియూ పలికెను. గోవిందపంతు విధిలేక సమ్మతించి ఒక సంవత్సరము లోపల తీర్థయాత్ర ముగించి తిరిగి రమ్మని పలికెను. విఠోభా తల్లిదండ్రుల ఆశీస్సులనంది మెల్లగా బయలుదేరి హరిస్మరణము చేయుచో భగవద్విలాసములను దలంచుచో నడచి ద్వారపతికి పోయి అచట వెలిసియున్న శ్రీకృష్ణుల దర్శించి సుధామపురికేగి స్వామిని సందర్శించి రుక్మిణి కృష్ణులకు వివాహ మహోత్సవము జరిగిన మూలమాధవమునకు వెళ్లి శ్రీకృష్ణుడు పరమపదము చెందిన స్థలముననున్న వాలుకాతీర్థమును సేవించి సోమనాథమునకేగి ముచికుందు నివాసస్థానమును వీక్షించి కాలయవనుడు భస్మమైన గుహను వీక్షించి ఎచట నుండి బయలుదేరి పురాణ ప్రసిద్ధములగు తీర్థక్షేత్రములను సందర్శించి గోదావరి తీరము చేరి కపాలేశ్వరుని దర్శించి నాసికా త్రయంబకములకు పోయి కుశావర్తమునందు స్నానమునర్చి గంగాద్వారము బ్రహ్మగిరి మొదలకు దివ్యస్థలమునెల్ల సందర్శించి యలకాపురమునకు పోయి ఒక పొదచాటన గూర్చుండి దేవతార్చన చేసుకునిచుండెను. అలకాపురమున వాసము చేయుచున్న కులకర్ణ సిద్ధోపంతను ఒక బ్రాహ్మణుడు అతిథుల కొరకు తిరుగుచో విఠోభాను చూచి ఇతని సమీపించి, ఇతడు పూజ ముగించి లేచిన తోడనే నమస్కరించి, స్వామీ నీవెవరు అని అడిగెను. విఠోభా తన విషయమును వివరముగా తెలిపెను. సిద్ధోపంతు, స్వామీ, నేనీ పురమున వసించు బ్రాహ్మణుడను. చక్రతీర్థమునకు స్నానమునకు వచ్చు బ్రాహ్మణులను ప్రతిదినము ఇంటికి తీసుకునిపోయి యున్నంతలో భోజనమిడి పంపుచుందును. ఈ దినము నీ ఒక్కడివే కనబడితివి. దయచేసి ఈ పూట మా ఇంటికి భోజనమునకు రావలను అని వేడెను. విఠోభా సంతసించి అతని ఇంటికేగెను. సిద్ధోపంతు విఠోభాను దైవస్వరూపునిగా భావించి పంచభక్ష్య పరమాన్నములను వడ్డించి ఇతనితో కూడా తానును సంతుష్టిగా భుజించెను. విశ్రాంతిగా కూర్చుండి ఇతనితో తత్వ విషయములు ముచ్చటింపసాగెను. విఠోభా అతని సంశయములను ఎల్ల తీర్చెను. అతడు అఖండ పాండిత్యమునకు ప్రజ్ఞకును సత్ప్రవర్తనమునకును సిద్ధోపంతు సంతసించెను. సిద్ధోపంతు ప్రార్థనపై విఠోభా నాటి రాత్రి అచటనే నిలిచెను. తెల్లవారుజామున సిద్ధోపంతునకు స్వప్నమున పుండరీక వరదుడు కనబడి, విఠోభా మహాపురుషుడనియు, అతనికి తన కుమార్తెనిచ్చి పెండ్లి చేయమనియును, ఆమె యందు దైవాంశ సంభూతులకు బిడ్డలు నలుగురు పుట్టెదరనియు తెలిపి అదృశ్యుడయ్యను. అతడు వెంటనే మేల్కాంచి ఆశ్చర్యచకితుడై విఠోభా మేలుకున్న తోడనే తానుగన్న కలను గూర్చి తెలిపి తన కుమార్తెలను వివాహమాడుమనెను. విఠోభా యులికిపడి, అయ్యా, మంచి మాట సెలవిచ్చితివి. భావిత్రవ్వబోయి భూతమును జూచినట్లును, పుత్రవరమునకు బోయి పురుషుడిని బలి ఇచ్చినట్లును తటస్థించినది. ఇందులకే కాబోలు నయవినయములతోనన్ను ఎచ్చరికి తీసుకుని వచ్చితివి. ఆహా, ఎంత సమర్థుడవు! పూర్వమిప్పుడో వేశ్యల అరణ్యములకు వెళ్లి మధుర పదార్థములను పెట్టి మోహింపజేసి మహనీయుడగు ఋష్యశృంగుని మాయలో ముంచిరని పురాణములందు విని ఆశ్చర్యపడుచుంటిని. కాని ఇప్పుడది మీ చేష్టల వలన ప్రత్యక్షమగుచున్నది. నీవింత గొప్పవాడివైయుండి విదేశీయుని కులగోత్రములనైనను విచారింపక చిక్కినదే చాలునని మెల్లగా దక్కించుకొన చూచుచుంటివి. నీవంటి వానికి ఇట్టిది మంచి పని కాదు. నేనెవ్వడను, మీరెవ్వరు, నాకును మీకును సంబంధమేమి? ఈ ప్రస్తావము ఇంతటితో చాలించుము. నేను పోయి వత్తునని పలికెను. సిద్ధోపంతు, అయ్యా, తొందరపడకుము. మీ గోత్ర సూత్రములు సరిపోకున్నా భగవంతుడు మా పిల్లను మీకిమ్మని ఎట్లు సెలవిచ్చును? గోత్రములు సరిపోయినా మారు మాట బలుకక ఇప్పుడే మా పిల్లను పెండ్లి ఆడవలను. లేనిచో మీ ఇష్టప్రకారము వెళ్లవచ్చును. మీ ఇంటి పేరును, గోత్రసూత్రములను, తల్లి వంకవారి గోత్రసూత్రములను తెలియజేయుము అనెను. అందుకు విఠోభా, సిద్ధోపంతు ప్రశ్నలకెల్లా సమాధానము చెప్పి మీకును మాకును సంబంధం ఎట్లు సరిపడునో తెలియజేయుము అనెను. సిద్ధోపంతు తన భార్యను పిలిచి తమకును వారికి నీగల బంధుత్వమును వివరముగా తెలిపి ఇతడు వరుసలో మేనల్లుడగును అనెను. విఠోభాతో, నాయనా, ఇకనైనా పెండ్లి చేసుకునుము, బంధుత్వము గూర్చి వింటివి కదా అని పలికి కొందరు బంధువులను పిలిచి వారికి జరిగిన సంగతిని తెలియజేశాను. వారు పెండ్లి చేయుట ఆవశ్య కర్తవ్యము అనిరి. విఠోభానతుడు మరింత బలవంత పెట్టసాగాను. విఠోభావ్యసనాక్రాంతుడై ఎటనుంచి తప్పించుకున కొనిపోవుటకు ఉపాయము గనక సిద్ధోపంతుతో, స్వామి, నా మనవి వినుము. నేను బ్రహ్మచర్యమవలంబించి యాత్ర చేయుచున్నాను. నాకు వ్రతభంగమునొచ్చుట నీకు ధర్మము కాదు. మోయలేని బరువును మోయమన్నా ఎట్లు మోయవచ్చును? నాకీ పెండ్లి అక్కరలేదు. ఒకవేళ మీరు బలవంతముగా పెండ్లి చేసినచో మీకు తీరని దుఃఖము ప్రాప్తించును అని పలికెను. సిద్ధోపంతు మందహాసం చేసి, నాయనా, నిన్ను మోసగించవలనని మేమనుకోలేదు. ఇది భగవదాజ్ఞ. మా మాట విని వివాహము చేసుకుని తరువాత నీ ఇష్టప్రకారము కొంతకాలము తీర్థయాత్ర చేసి రావచ్చును. నీ తీర్థయాత్రకు ఆటంకము ఉండదు అని పలికెను. విఠోభా ఆ రాత్రి ఎటులైననైనను గడిపి తెల్లవారగానే తప్పించుకుని పోవాలనని నిశ్చయించెను. ఆ రాత్రి మూడవ జామున భగవానుడు విఠోభాకు స్వప్నము కనపడి, నాయనా, నేను సిద్ధోపంతునకు సెలవిచ్చిన మాట నిజమే. అతని కుమార్తె నీకన్ని విధములా యోగ్యమైనది. మీ వలన లోకోపకారముకు పనులు ఎన్నియో కావలసియున్నవి. అందువలన సిద్ధోపంతు ఇష్టానుసారముగా నడుచుకొమ్మనను. నడుచుకొమ్ము, నీకు సకల శ్రేయములూ కలుగును అని పలికి మాయమయ్యను. విఠోభా యులికిపడి లేచి భగవత్ ప్రేరణకు చింతించి ఎటనున్న దుఃఖపడవలసి వచ్చునని ఎంచి కాలికి బుద్ధి చెప్పదలచి మెల్లగా లేచి చప్పుడు కాకుండా ముందుకు పోయి వీధి తలుపు తీసి వెలుపలికి వెళ్లెను. రుక్మాబాయి విఠోభాల సంవాదము. కంటికి నిద్ర పట్టక నిమిషముక యుగముగా గడుపుచో పడక మీదనే గుచ్చునియున్న సిద్ధోపంతు కుమార్తెయగు రుక్మాబాయి అతన్ని చూచెను. ఆమె తన తండ్రి అనుమతి ప్రకారము తనకు నిరుపమాన సౌందర్య సుజ్ఞాన సంపన్నుడగు వరుడు లభించుటకై మహాలక్ష్మి వ్రతమాచరించుచుండెను. విఠోభావిష్యమై భగవంతుడు ఆజ్ఞాపించిన సంగతి విన్నప్పటి నుండి తన వ్రతము ఫలించి తగిన వరుడు లభించెనని సంతోషించుచుండెను. ఎప్పుడు వివాహముడు అగును, ఎప్పుడతని సేవ సంప్రాప్తించును అని దలబోయిచో నిద్రపట్టక కూర్చునియుండెను. దొంగవలే వెళ్ళుచున్న విఠోభాను చూచి ఇతనిని మాటిమాటికి జూచుచుండదేదో ఒక విధముగానున్నది. నా తల్లిదండ్రులు నన్నితనికిచ్చి వివాహము చేయి నిశ్చయించినప్పటి నుండి నేనితని సొమ్మయితిని. నేనితని తప్ప మరొకరిని భర్తగా వరింపరాదు. ఇప్పుడు ఇతనికి స్వప్నమున భగవంతుడు పెండ్లి విషయమై యానతిచ్చియుండవచ్చును. లేకున్నా ఇతడిట్లు లేచిపోవుటకు నిమిత్తముండదు. తల్లిదండ్రులు భగవానుడును యానతినిచ్చిన ఇతడే నాకు భర్త. ఇతని ఇష్టానుసారము వర్తించుట నాకు ముఖ్య ధర్మము అని నిశ్చయించి లేచి పరుగెత్తిపోయి విఠోభా ముందు నిలిచి భక్తి ప్రపత్తులతో అతనికి నమస్కరించి, స్వామి, ఇంతటి రాత్రివేళ ఇట్లెవ్వరికీ తెలుపకుండా ఎచ్చటికి వెళ్ళుచుంటిరి? నీకిచ్చుట నుండుటకు ఇష్టము లేకున్న మా తండ్రికి తెలిపి ఇతని వద్ద సెలవు నుండి నన్ను కూడా వెంటనిడుకుని మీ దేశమునకు వెళ్లవచ్చును, రమ్మని పలికెను. విఠోభా యులిగిపడి ఈ వెన్నెల కాంతిలో రుక్మాభాయిని చూచి ఆశ్చర్యచకితుడివై, నీవెవతవు ఒంటరిగా నీ రాత్రివేళ వచ్చి నన్ను ఆటంకపరు ఎందులకని అడిగెను. రుక్మాభాయి లజ్జాభయములతో పయ్యద సవరించుకుని, స్వామి, నేను సిద్ధోపంతు కుమార్తెను. భగవదాజ్ఞ ప్రకారము నీకిచ్చి వివాహము చేయుటకు నిశ్చయింపబడినదానను తప్పించుకుని పోవుటకై ప్రయత్నించుచున్న నిన్ను మరలా నింటికి పిలుచుకుని పోవటానికై వచ్చితిని, దయచేసి లోనికి రమ్మని వినయముతో పలికెను. విఠోభా కొంత యోచించి, చిన్నదానా, నీవు గొప్ప తప్పిదము చేసితివి. స్త్రీలకెప్పుడునూ స్వాతంత్రము లేదు. తల్లిదండ్రులు ఎవ్వరికిత్తురో వానినే వరింపవలను. ఇంత రాత్రివేళ బయటకు వచ్చి పరపురుషులను బలవంతపెట్టుట మంచిది కాదు. అభిమానము ఎంతమాత్రమూ లేని నీవంటి తురువునెవ్వడైనా వివాహమాడునా స్వతంత్రించి పురుషునితో సంభాషింపదలచిన వనిత వ్యభిచారిణి అనియే చెప్పవచ్చును. ఇంతటి దోషము నీ యందు జూచియూ నీ ముఖము చూడవచ్చునా? చీ, ఇచ్చట నిలువక శీఘ్రముగా వెళ్లిపొమ్మని కసురుకునెను. రుక్మాభాయి, స్వామి, నన్ను ఊరక నిరాకరింపకుము, న్యాయమును విచారింపుము. పెండ్లి చేసుకొనరాదన్న పట్టుదలతో నాయందు దోషమును ఆరోపించుచుంటివి గాని న్యాయము విచారించుటలేదు. భగవానుని ఆజ్ఞ మేరకు నా తల్లిదండ్రులు నన్ను నీకే ఇయ్యవరని నిశ్చయించుట నేను నా మనస్సునందు నిన్నే వివాహమాడ నిశ్చయించితిని. అందువలన నేను నీకు భార్యనైతిని. సందేహము లేదు, సర్వ విషయములకు మనస్సే ప్రధానము కదా. మనఃపూర్వకముగా చేసుకున్న వివాహమే వివాహము, కాని ఇతరములు వివాహములు కావు. నా మనస్సు నీకర్పించినప్పుడే నేను నీకు భార్యనైతిని. ఇతరులను కన్నెత్తైనా చూడను. నన్ను పెండ్లాడకున్నచో నా ప్రాణములను ఇప్పుడే నీ పదముల కర్పణ చేయుదును. ఇది నిశ్చయము అని పలికెను. విఠోభా విసుగొంది, చాలా బాగున్నది. ఎవరి ముక్కునకు సూటిగా వారు చెప్పుట సహజము. నీ పలుకులు యుక్తమైనవి కావు. ఇతరులు విన్న నవ్వుదురు. వచ్చిన దారి బట్టి వెళ్ళుము. నిలిచినచో నీ పరువు దక్కదు. నేను తీర్థయాత్రాపరుడను, సంసారమునందు ఇచ్చలేనివాడను. నీవు నన్ను వీడించుట వలన ప్రయోజనము లేదు. నా మాట విని ఇంటికి వెళ్ళుము, ఇచ్చుట నిలువకుము అని పలికెను. అందులకు రుక్మాబాయి, స్వామి, పతివ్రత యన్యులను దలంపదు. అట్లు దలంచినచో అది గాడిదయ్యేగాని ఆడుది కాదు, ఆడుది కాదు. నీవు నాకు భర్తవనియూ నేను నీకు భార్యననియూ మనశ్శుద్ధిగా నిశ్చయించిన వ్యతిరేకముగా నడుచుకునుట ధర్మమా? నన్ను తిరస్కరించి మరియొక్కని నిన్ను తిరస్కరించి మరియొక్కని వరించునంతటి పాపాత్మురాలను కాదు. ఈ సంగతి విన్న ఎవ్వరైనా నవ్వుదురంటిరి. పలువురు నవ్వునంతదాకా మనమిచ్చటనుండవలసిన పనిలేదు, వెళ్ళుదము రమ్మనను. విఠోభా వివేకహీనురాలా, నోటికి వచ్చినట్లు వదరుచున్నావు. నీ సుఖమును నీవు దలంచుచున్నావు. ఆత్మబుద్ధి సుఖకరమనియు, గురుబుద్ధి అధిక సుఖకరమనియు, పరబుద్ధి వినాశకరమనియు, స్త్రీబుద్ధి ప్రళయకరమనియు పెద్దలందరూ తల్లిదండ్రులను మోసగించి దారిన బోవానితో దొంగతనముగా దేశాంతరములకు లేచిపోవుట ప్రయత్నించు. దేశాంతరములకు లేచిపోవుటకు ప్రయత్నించు. నీవంటి పాపాత్మురాలితో మాటలాడిననూ పాపమే. ఇక తిరిగి చూడక వెడలిపొమ్మని ధిక్కరించి పలికెను. రుక్మాభాయి, స్వామి, నీవు నేను చెప్పిన విషయమునందలి న్యాయమును విచారించుటలేదు. భగవంతుని వాక్యము కంటే విశేషమున్నదా? అతని ఆజ్ఞ మేరవచ్చునా? నీవు నన్ను తిట్టినను కొట్టినను సంతోషమే, నేను నీదానను అనెను. అందులకు విఠోభా మిక్కిలి విచారపడి ఈమె భారీ నుండి తొలగించుకుని పోవుట కష్టమని ఎంచి మంచి మాటలతో బుజ్జగింపనించి, సుందరీమణి, నీ అందచందములు వర్ణించుట కలవే కాదు, అసమాన సౌందర్య నిధివి. నిన్ను వివాహమాడవలనన్నచో నెంతయో పుణ్యము చేసుకునియుండవలెను. నీవంటి సౌభాగ్యవతికి నావంటి యనామధేయుడు పనికిరాడు. తల్లి ధనవంతుని, తండ్రి బుద్ధివంతిని, బంధువులు కులవంతుని, కన్య సౌందర్యవంతుని కాంక్షించుట సహజము. కావున వికృత రూపము గల నన్ను వివాహమాడినచో నలుగురును నవ్వుదురు. నీ చక్కదనమునకు తగిన పురుషుని వెదకి భరింపుము. నన్ను తొందర పెట్టుట వలన ప్రయోజనము లేదు అని పలికెను. రుక్మాభాయి మందహాసము చేసి, స్వామి, పతివ్రతకు పతి ఎట్టివాడైనను అతనినే పరదైవముగా భావించి అతని ఇష్టానుసారముగా మెలుగుట కర్తవ్యము. పూర్వము దమయంతి తన సౌందర్య సౌకుమార్యములను మోహించి దిక్పాలకులే వచ్చి బోధించినను, మొట్టమొదట తాను ఆపేక్షించిన నలుని తప్ప ఇతరును వరించెనా? ధర్మమునకు వ్యతిరేకముగా నడవరాదు. నా మనవి చిత్తగించి నాయందు కరుణించి నన్ను వివాహమాడినా మేలు, లేకున్నా నా దేహము అగ్నిహోత్రమునకు ఆహుతి చేసెదను అని పలికెను. విఠోభా తప్పించుకుని పోవుటకు వీలుగాక అనేక విధములుగా చింతించుచో కోపావేశపరుడై, ఓసి మూర్ఖురాలా, నాతో ప్రతిగతించుతూవా? ఇప్పటికైనా నా మాట విని ఇంటికి వెళ్ళుము, లేకున్నా నిన్ను శపించదనని పలికెను. రుక్మాభాయి గజగజ వణుకుచో కంటికి మంటికి నేకధారగా పెద్ద పెట్టున ఏడ్వసాగెను. విఠోభా వివాహము. ఇంతలో సిద్ధోపంతును, నీరుభాయియు మేల్కాంచి కుమార్తె రోదనధ్వని విని పరిగెత్తుకుని వచ్చి రుక్మాభాయిని ధిక్కరించుచో నిలిచియున్న విఠోభాను చూచి, అయ్యా, ఎంతటి నాటకమాడితివి! పిల్లనిచ్చుటలేదని మేమేమైనను చిక్కులు కలిగించినగదా నీవిటి దుష్కృత్యమును కొడుగట్టవలసినది. దొంగతనముగా నీవు ఈమెను లంఘించుకుని పోవలసినంత పనియేమి అని అనేక విధములుగా నిందించిరి. విఠోభా సిద్ధోపంతునితో, అయ్యా, నన్ను దూషింపకుడు. నేను మీ కుమార్తెను మోసగించి తీసుకుని పోదలచలేదు. గ్రహచారము చాలక మీ ఇంటికి అతిథినై వచ్చినందువలన మంచి బుద్ధి చెప్పినారు. ఇట్టి చోట ఒక్క నిమిషమైనను నిలవరాదు. నీవంటి మోసగాండ్ర మొగము చూడరాదు అని పలికి ఇచ్చటి నుండి వేగముగా నడవసాగెను. సిద్ధోపంతునకు తన కుమార్తెను భార్యను లోనికి పంపి విఠోభా చేతిని పట్టుకుని, అయ్యా, కోపించకుము. నిన్నటి విషయమేమియూ తెలుపుకయే నీవిట్లు వెళ్ళుట మంచిది కాదు, ఆలోచింతుము రమ్మనను. అందులకు విఠోభా కోపించి, భగవంతుడే స్వయముగా వచ్చి చెప్పినను, నేను వివాహమాడను, మీ దారి మీరు చూచుకొనడని పలికి వదిలించుకుని వేగముగా నడవసాగెను. సిద్ధోపంతి ఎంతయో బ్రతిమాలను, ఎంత చెప్పినను వినకపోగా విఠోభాతో, మా కుమార్తె నీయందే బద్ధానురాగయ్యున్నది. నీవు వివాహమాడనిచో ఆమె ముందు వెనుక చూడక తక్షణమే ప్రాణములు విడుచును. అందువలన మేము బ్రతికినంతకాలము పుత్రికాశోకమును అనుభవించవలసి వచ్చును. క్రమముగా మా కుమార్తె గతియే మాకు నూబట్టును. ఇందువలన నీకు స్త్రీహత్యా పాతకముతో పాటు బ్రహ్మహత్యా పాతకము కూడా సంభవించును. అట్టి పాతకములు సంభవించిన తదుపరి యాత్రాఫలము దక్కదు, జపతపములు ఫలించవు, అవి ఫలించనిచో మోక్షము సిద్ధించదు. మా మాట వినకున్న ఇన్ని అనర్థములు వాటిల్లును, ఆలోచించుమని పలికెను. విఠోభాకు గుండెలు జల్లుమనను, ఈ ఆపద నుండి కాపాడమని భగవానుని ప్రార్థించెను. భగవానుడు అదృశ్యముగా నుండి, విఠోభా, విచారించకుము. నీవు సిద్ధోపంతు కుమార్తెను వివాహమాడుము, నీకు సకలార్థసిద్ధి యగునని పలికెను. విఠోభా విస్మయమందెను. సిద్ధోపంతు, అయ్యా, ఇప్పుడేమందు, ఇకనైనా వివాహము చేసుకుందువా అని పలికి అతనిని వెంటబెట్టుకుని ఇంటికి వచ్చి తెల్లవారగానే బంధువులనెల్లా రావించి పరమసంతోషముతో తన కుమార్తెను అతనికిచ్చి విద్యుక్తముగా వివాహ మహోత్సవమును చేసి బంధుమిత్రులను ఉచితరీతిగా సత్కరించెను. మరునాడు విఠోభా సిద్ధోపంతునకు భక్తితో నమస్కరించి, అయ్యా, బలవంతముగా పెండ్లి చేసి నీ ఇష్టప్రకారముగా బొందవలసిన ఆనందమును బొందితివి కదా, ఇప్పుడైనా దయచేసి సెలవిచ్చి మిగిలిన యాత్ర పూర్తి చేయుదునని అనెను. సిద్ధోపంతు భార్యకా విషయమును తెలిపి తాను కూడా విఠోభా వెంట బయలుదేరెను. వారిరువురు దివ్య స్థలములను, దివ్య తీర్థములను సేవించుచో అహోబిలము, శ్రీశైలము, పండరీపురము, శ్రీరంగము, గోకర్ణము, రామేశ్వరము మొన్నగు పుణ్యతీర్థములను సేవించి పుణ్యతీర్థములలో స్నానము చేసి వెనుకకు మరలి సుఖముగా కొన్ని దినములకు అలకావతి చేరిరి. విఠోభా తల్లిదండ్రుల కడక ఎగుట ఒకనాడు విఠోభా సిద్ధోపంతునితో, ఇక నేను పోయి తల్లిదండ్రులను దర్శించవలను. వారు నా రాకకై నిరీక్షించుచుందురు. దయచేసి సెలవిమ్మని వేడెను. అందులోకి సిద్ధోపంతు సమ్మతించి మరుసటి దినము ఉదయమున సకుటుంబముగా అతనితో ప్రయాణమై కొన్ని దినములకు కాపగాము చేరి బియ్యపు వారి ఇంటికి పోయెను. విఠోభా తన తల్లిదండ్రులకు నమస్కరించెను. సిద్ధోపంతు వారికి నమస్కరించి కుమార్తెను తీసుకుని వచ్చి మృక్కించెను. గోవిందపంతు కుమారుని చూచి ఆనందించి, నాయనా, నీవెవ్వరని అడిగెను. సిద్ధోపంతు అందుకుని, విఠోభా తన ఇంటికి వచ్చినప్పటి నుండి జరిగిన విషయములెల్లదెలిపి వివాహ విషయమై వర్తమానము చేయు వీలుగాలేదనియు అందులకు మన్నించమనియు వేణెను. నీరుబాయి మా భాయిని చూచి మిగులు సంతసించెను. కోడలిని, వియ్యపురాలని శ్రద్ధగా ఆదరించెను. గోవిందపంతు సిద్ధోపంతుకు నమస్కరించి, స్వామి, మీ అనుగ్రహము వలన నా కుమారుని కన్నులారా కనుగొను భాగ్యము కలిగినది. వీని వైరాగ్య వృత్తిని దలచినచో గుండెలు తల్లడిల్లును. మీదేవలన మాకా విచారము తీరిపోయినది అనెను. సిద్ధోపంతు తమకంతా మంచి సంబంధము లభించినందులకు సంతసించెను. సిద్ధోపంతు కొన్ని దినములుండి వారి వద్ద సెలవంది కుమార్తెకు చెప్పవలసిన బుద్ధులను చెప్పి భార్యతో కూడా బయలుదేరి స్వస్థలమునకు చేరి భగవంతును ఆరాధించుచో సుఖముగా నుండెను. కాలక్రమమున విఠోభాకు వైరాగ్యము అధికమయ్యను. రుక్మాబాయికి ఈడు వచ్చి 5-6 సంవత్సరములైనను ఒక్కనాడైనను ఆమెను కన్నెత్తి చూడలేదు. దైవవశమున అతని తల్లిదండ్రులు యోగనిష్టనవలంబించియుండి పరంపరించిరి. విఠోభావారికి విద్యుక్త కర్మములనెల్ల జరిపెను. ఒకనాడు తన భార్యతో, ఓసి, నా తల్లిదండ్రుల అస్థులను తీసుకుని వెళ్లి గంగానదిలో కలుపవలను. కనుక నేనిప్పుడు కాశీకి వెళ్లవలసి ఉన్నది. నీ ఒక్కత్తివే ఇంట ఉండలేవు కదా. నిన్ను తీసుకునిపోయి నీ పుట్టింట దిగబెట్టెదను. మన ఇంటనున్న సొత్తులో నీవు వలసిన దానిని తీసుకుని మిగిలిన దానిని భగవత్ప్రీతిగా పేద సాధలకు పంచిపెట్టుము అనెను. రుక్మాభాయి, తన కొరకేమియూ తీసుకొనక సమస్తమును బీద సాధలకు పంచిపెట్టెను. విఠోభా ఆమెను తీసుకుని బయలుదేరుటకు సిద్ధపడెను. ఇంతలో సిద్ధోపంతు తన వియ్యంకులు పరలోకగతులొకట విని తన ఎల్లుణ్ణి ఓదార్చ అచ్చటకు వచ్చెను. తన ఎల్లుని చర్యలకు ఆశ్చర్యపడి తన కుమార్తె వలన విషయమంతయూ విని తన గ్రామమునకు తీసుకుని బావ నిశ్చయించెను. వారిని వెంట తీసుకుని కొన్ని దినములకు అలకావతి చేరెను. విఠోభా తనకు కాశీ వెళ్లవలసిన ఆవశ్యకతను తెలియజేసి వెళ్ళుటకు సెలవిమ్మని అడిగెను. సిద్ధోపంతు బడలికి తీర్చుకుని వెళ్లవచ్చునని కొన్ని దినములు నిలిపెను. రుక్మాభాయి రహస్యముగా తల్లిదండ్రులకు అతని వైరాగ్యమును విశదముగా తెలిపి వెడలిపోయిన మరలరాడనియు ఎట్లయినను సంసారమున మెలుగునట్లు చేయుడనియూ పలికెను. సిద్ధోపంతు మిక్కిలి జాగరూకుడై అల్లుని నీడవలే అనుసరించి కంటికి రెప్పవలే గనిపెట్టుకుని ఉండెను. ఒకనాడు విఠోభా గంగాయాత్రకు సెలవిమ్మని సిద్ధోపంతును నిర్బంధపెట్టెను. సిద్ధోపంతు తానుకూడా వచ్చదనని అనెను. విఠోభా తన స్వేచ్ఛకు భంగము కలిగినందులకు మిక్కిలి విచారించి భార్యను పిలిచి, ఓసి, ఈ సంసార నరకమును అనుభవింప నాకిష్టము లేదు. సన్యాసము తీసుకుని స్వేచ్ఛగానుండ నిశ్చయించి తిని నీకు దిలుపుగా వెళ్ళుట యుక్తము కాదు గనుక నిజము తెలుపుచున్నాను. నీ తల్లిదండ్రులకి ఈ విషయము దిలుపుము. జాగుచేయక నన్ను పంపించుము అని పలికెను. రుక్మాభాయి పిడుగు వంటి ఆ పలుకులకు ఉలికిపడి తల్లిదండ్రులతో ఆ విషయమును తెలిపెను. సిద్ధోపంతు పరితాపపడి ఎల్లుని గడకు పోయి, నాయనా, నీవింకను పసివాడవు. విషయ సుఖములు బొత్తుగా అనుభవించలేదు. ఈ వయసున ఇంద్రియములు వశపడవు. కాయగపరులు తిని వనములలో వసించు మునులకు సైతము ఇంద్రియములు వశము కాకపోగా షడ్రశోపేతముకు పదార్థములను భుజించుచో యవ్వనావస్థలో ఉన్నవానికి అవి వశముగునా. సంసార సన్యాసములు రెండింటికి జడి ఇహ పరములకు వెలి యుక్తము కాదు. సన్యాసముప్పటికీ సుఖముగాదోచినను ఇంద్రియ వికారముల జిక్కి త్రొక్కబడినప్పుడు కష్టముగాదోచును. అనుభవించునప్పటికీ గాని దాని స్వభావము తెలియదు. ఏ కార్యమునైనను మెట్టు వరసను సాధించవలననే గాని త్వరబడి యొక్కమారే మీదికెక్క యత్నించుట యుక్తము కాదు. కూరుచుండి పరుండవలననే గాని నిలుచుండియే పరుండబోయిన క్రిందపడి తల పగిలిపోవును. అందువలన పెద్దలు బ్రహ్మచర్య గార్హస్థ్య వానప్రస్థ సన్యాసములను క్రమముగా నేర్పరిచి అనుష్ఠించవలనని విధించిరి. సన్యాసము సన్యాసమని ఊరక తల్లడిల్లుచున్నావు. సన్యాసమనగా తలబోడి చేసుకుని కషాయ వస్త్రములు ధరించుట కాదు. సంకల్ప వికల్పములను ధృంచివేసి జాగ్రత్త యందు సుషుప్తి యందు ఆనందమాత్రముగా నుండుటయే సన్యాసము. ఇది సామాన్యులకు సాధ్యము కాదు. తలబోడి అయినంత మాత్రమున తలపు బోడి కాదు. నారదుడు, విశ్వామిత్రుడు, బృహస్పతి, శుక్రుడు, త్రిమూర్తులు సామాన్యులా. అంతటి వారే స్త్రీ వ్యామోహమున జిక్కి చొక్కగా నిద్రుల మాట చెప్పనేలా. కాలుడైన వశముగునుగాని కాముడు వసులుగాడు. సంసారమున ఉన్నను పద్మపత్రమువలే సంగముల నంటక ప్రవర్తించువాడే పండితుడుగాని సన్యాసమవలంబించి సాధింపలేక పతనమగువాడు పండితుడు కాదు. ఈ విషయములన్నీయూ నీకు తెలియనివి కావు. తొందరపడి సన్యాసము తీసుకున్నట యుక్తము కాదు. నా మాట విని గృహస్థ ధర్మమును అవలంబింపుము. అట్లు నీకిష్టము లేనిచో ఒక్క కుమారుడు కలుగుదాకానైనను నీ భార్యతో కలిసిమెలిసియుండుము అని బోధించెను. విఠోభా తన మామకు నమస్కరించి, స్వామీ, సింహమెంత ఆకలిగొన్ననూ సమీపమున తిరుగాడు నక్కల మీద చెయ్యివేయక మదగజ కుంభస్థలమునకై వేచియుండునట్లు విరక్తుడెప్పుడును విషయములు తనంత పైబడి వచ్చినను లెక్కింపక పరమానందమునే కోరుచుండెను. యుక్తాయుక్త పరిజ్ఞానముగల వివేక్ ఎప్పుడునూ స్త్రీ సుఖమును అపేక్షించడు. సంతత దుఃఖములకు మూలముగు సంతానము నాకేలా. మీరు కాదు, భగవంతుడే వచ్చినన్ను అడ్డగించినను నేనిచ్చటనుండను. ఆయా ఆ ఆసమానుడని పలికి వారెంత బ్రతిమాలినను వినక అస్తులనెత్తుకుని కాశీకి నడవబోయెను. రుక్మాభాయి ఏడ్చుచు అతని పాదములను గట్టిగా పట్టుకును. విఠోభావారిని మోసగింప నిశ్చయించి అప్పటికి ప్రయాణము మానివేశను. కొంతకాలము గడిచిన పిదప విఠోభా ఒకనాడు ప్రాతఃకాలమున భార్యకడకు పోయి స్నానమునకై వెళ్లేదని ద్వంద్వార్థముగా చెప్పెను. రుక్మాభాయి అతని కపటము తెలియక చిత్తమని ప్రత్యుత్తరమిచ్చెను. తోడనే విఠోభా సంతోషాంతరంగుడై శని వదిలినదని ఎంచి పంజరము నుండి విడివడిన చిలుకవలే, బ్రహ్మ యొక్క చిక్కు నుండి విముక్తినందిన సుఖమహర్షివలే, సంసార సహగమనము నుండి తప్పించుకుని వాయువేగమును బరిగెత్తుచూ నిద్రాహారములను మాని రాత్రింబవళ్ళు ప్రయాణము చేసి కొన్ని దినములకు కాశీ చేరను. గంగానదిలో స్నానము చేసి జననీ జనకుల అస్థులను గంగలో గలిపి పిండ ప్రధానాది కార్యములను నడిచి ప్రయాగకు పోయెను. అచట నుండి పుష్కరమునకు పోయి ఒకచోట బస చేసి సత్పురుషులతో నిరంతరము వేదాంత శ్రవణము చేయుచో సుఖముగా నుండెను. తన పెనిమిటి ఎంత తడువునకు రాకపోవుటచే రుక్మాభాయి తన తల్లిదండ్రులకు విషయము తెలిపి ఏడవసాగెను. సిద్ధోపంతు విఠోభా చెప్పిన మాటలలోని గూఢార్థమును పర్యాలోచించి మోసగించి వెళ్లెనని నిశ్చయించి పలువురు మనుష్యులను పంపి వెదికించెను. కాని అల్లుని జాడ తెలియలేదు. రుక్మాభాయి ఏడ్చి ఏడ్చి ఆహార పానీయములను కొల్లకుండెను. తల్లిదండ్రులను ఆమెను ఓదార్చిరి. అగ్నిప్రవేశమునర్తునని వలుకగా సిద్ధోపంతు, తల్లి, కొలిది దినములు గౌరీవ్రతమనుష్ఠింపుము. అనన్యముగా మరల బతితో గూడి సంగతి పడేయగలవు. తొల్లి పరమశివుని భర్తగా వరింపగోరిన పార్వతీదేవియు, శ్రీకృష్ణుని భర్తగా వరింపగోరిన రుక్మిణీదేవియు ఈ వ్రతమునే సలిపి తమ ఇష్ట పూర్తి చేసుకుని సంతుష్టి నుందిరని పలికి సమ్మతింపజేశను. వ్రత విధానమును తెలియజేశను. రుక్మాభాయి తండ్రి ఉపదేశించినట్లు భక్తి శ్రద్ధలతో ఆ వ్రతమును అనుష్ఠించుచుండెను. విఠోభా శ్రీపాదస్వామిని ఆశ్రయించి సన్యాసము స్వీకరించుట. ఒకనాడు విఠోభా సాధువులతో కూడి వేదాంత ప్రసంగమును చేయుచున్న ఒక సత్పురుషుని కడకు పోయి అతడు ఉపన్యసించిన విషయములన శ్రద్ధగా వినిచుండెను. ఆ పురుషుడు, అయ్యలారా, అన్ని యోగములలోనూ సన్యాసము శ్రేష్టమైనది. సమస్త ప్రాణుల యందును సమదర్శనమును కలిగి ప్రవర్తించువానికి సులభముగా సద్భక్తి లభించును. భక్తి వలన పరమాత్మదర్శనము, పరమాత్మదర్శనం వలన బ్రహ్మానందము కలుగును. భగవంతుని యందు చిత్తము చేర్చి సుఖించువానికి ఎప్పుడును దుఃఖము లేసమైనను కలుగదు. అహంకార మమకారములకు లోబడినవాడు తప్పక చెడిపోవును. సంసార బంధము నుండి నిడుగర చెందుటయే ముఖ్య సాధనము. విషయ సుఖానుభవము విషముతో గలిపిన పాలవలే తాత్కాలికముగా ఆనందము కలిగించినను మీదటికి ఎంతయో దుఃఖములకు పాత్రముగా చేయును. కావున విషయ సుఖములను స్మరింపరాదు. శ్రోత్రాది ద్వారముల నుండి బుద్ధియందు ప్రవేశించి శబ్దాది విషయములను నిగ్రహించి దృష్టిని భూమధ్యమున నిలిపి ప్రాణాపానములు రెండింటినీ సమముగా నాసికము లోపల చరింపజేసి మనోబుద్ధి ఇంద్రియములను వశపరచుకుని అరిషడ్వర్గములను జయించి కేవలం ముముక్షత్వమును వహించి మెలుగువాడొక్కడే బ్రహ్మానందమును అనుభవింప పాత్రుడు, తక్కినవారు పాత్రుడు కారు అని చెప్పెను. విఠోభా ఈ విషయము విన్నప్పటి నుండి సన్యాసముపై కాంక్ష హెచ్చను. యోగ్యుడుగున ఆచార్యుని కొరకు తిరుగసాగెను. ఒకనాడు ఆకస్మికముగా అక్కడకు వచ్చిచున్న శ్రీపాదస్వామి అను పరమహంసను అతడు కలిశెను. విఠోభా అతని లక్షణమునెల్లా పరీక్షించి తనకు తగిన ఆచార్యుడని నిశ్చయించి అతనిని సమీపించి నమస్కరించి చేతులు జోడించుకుని వినయముతో నిలుచుండి అతని అనేక విధములుగా కొనియాడెను. శ్రీపాదస్వామి విఠోభాను కనుగొని, నాయనా నీవెవ్వడవు, నా కడకి ఎలా వచ్చితివి అని ప్రశ్నించెను. అందుకు విఠోభా, స్వామి సంసార బంధమును బాధ నుండి తప్పించుకుని సుఖించవలనని కోరికచే నిన్ను ఆశ్రయించి తిని కరుణించి నన్ను నీ దాసునిగా చేసి రక్షింపవలనని ప్రార్థించను. శ్రీపాదస్వామి, ఎల్లవారికి సంతోషము కలిగించుచున్న సంసారము నీకెట్లు బాధ కలిగించుచున్నదో తెలుపుము అనను. అందులోకి విఠోభా, స్వామి విషయ సుఖములు గొప్పవిగానించి దానివలన నెట్టి సంతోషము అనుభవింతురో తెలియదుగాని నేను మాత్రము సంసారమున కేకారణ్యమున చిక్కుబడి త్రోవగానక త్రొక్కడపడుచున్నాను. దయచేసి దారి చూపి కడతీర్చుము అనను. శ్రీపాదస్వామి మందహాసము చేసి, నాయన అర్థమయ్యింది. విషయములను ఘోరం మృగములను చంపుటకు తగిన చంద్రహాసము కొరకు నేను నీ నీవలే వెదుకుచున్నాను. కాని ఇంతవరకు నాకది లభింపలేదు. ఈ విషయము తప్ప తక్కిన విషయములు ఏవి కావలసి ఉన్నను నిరాటంకముగా నిచ్చదును అని పలికెను. అందులోకి విఠోభా, స్వామి నన్నురకు పరీక్షించడం వలన ప్రయోజనము లేదు. నాపై దయించి నన్ను శిష్యునిగా పరిగ్రహించి తత్వమార్గమును బోధించి అహంకార మమకారములను తొలగించి అజ్ఞానమును నిరసించి ఆనంద రసాపానము చేత జొక్కునట్లుగా నన్ను అనుగ్రహించి రక్షింపవలనని పలువిధములుగా ప్రార్థించెను. స్వామి అతని తీవ్ర పరిపాకమునకు మెచ్చి కరుణాకటాక్షముల విఠోభాను ఆదరించి తన సమీపమును గుచ్చుండవి చేసుకుని, నాయన ఇంతటి వైరాగ్య సంపన్నుని నేనింతవరకు చూడలేదు. నీ చిత్తస్థైర్యము శ్లాఘింపదగినది. ఇంత చిన్న వయస్సులో ఇంతటి వైరాగ్యమును దీయించుట నీ అదృష్టము అని పలికి, నీవు బ్రహ్మచారివా, గృహస్థుడవా, తల్లిదండ్రులున్నారా లేరా, నిక్కుముగా తెలియజేయము అని అడిగను. విఠోభా తనకు వివాహమైన సంగతి తెలిపినచో అతడి నుండి వెడలగొట్టునని ఎంచి తాను బ్రహ్మచారిననియు కొలది దినముల క్రింద తన తల్లిదండ్రులు కాలధర్మము ఉందిరనియు పలికెను. శ్రీపాదస్వామి సంతోషించి అతని శిరము మీద తన కరము నుంచి శ్రద్ధతో వినుమని చెప్పి ప్రణవాది మంత్రములలో అగ్రగణ్యమైన దీనియును సమస్త సిద్ధులను సులభముగా సమకూర్చును దీనియును అద్వితీయ భావమును స్థాపించునదియు వేదాంతములోని సారమైన దీయును మనశ్చరణమును నిరోధించినదియును సచ్చిదానంద భావమును ప్రసాదించినదియును నిత్యానంద ప్రదమైనదియును పదార్థత్రయయుక్తమైనదియును ఐక్యానుసంధానమును వెల్లడించునదియును మతభేదరహితమైనదియును సంశయములను ఎల్ల ఖండించునదియును అహంకార మమకారములను నశింపజేయునదియును అఖండానందమును అనుగ్రహింపజేయునదియును అగు తత్వమసి అను మహావాక్యమును బోధించి భవబంధ విముక్తునిగా చేశను. విఠోభా పరమానందమునతో గురువునకు నమస్కరించి ఆ మహావాక్యం యొక్క రహస్యార్థములను వివరింపజేయమని ప్రార్థించను. శ్రీపాదస్వామి అధిక సంతోషముతో, నాయనా ఈ మహావాక్య రహస్యార్థము తెలుసుకునుటకు నీవు అధికారివై ఉన్నావు. సావధాన చిత్తుడవై వినుము. ఋగ్వేదమునందు ప్రజ్ఞానం బ్రహ్మయనియు యజుర్వేదమునందు అయమాత్మ బ్రహ్మయనియు సామవేదమునందు తత్వమసి అనియు అధర్వణ వేదమునందు అహం బ్రహ్మాస్మి అనియు చెప్పబడు మహావాక్యములు శిరోభూషణములై ఉన్నవి. వాని అర్థములను విశదముగా తెలియజేయు. అంతటి శక్తి నాకు లేదు గాని పెద్దల వలన విన్నంతవరకు వంచన లేక తెలియజేసేదను. ప్రజ్ఞానమనగా ఆత్మ, బ్రహ్మమనగా పరమాత్మ. ప్రజ్ఞాన స్వరూపమే బ్రహ్మమని తెలియజేయుటయే మొదటి వాక్యం యొక్క అంతరార్థము. శబ్ద స్పర్శ రూపరస గంధములను విషయములను తెలుసుకును ఇంద్రియములను ఆ ఇంద్రియములను తెలుసుకును అంతఃకరణములను, అంతఃకరణములను తెలుసుకును చిదాభానుని, వీనినన్నింటినీ మరుగుపరుచు అవిద్యను తెలుసుకునుచో సాక్షిమాత్రముగా వెలయుచున్న పదార్థమే ప్రజ్ఞానమనియు, ఇట్లు సమస్త పదార్థముల లోపల నివసించు వానినెల్ల తెలుసుకుని సర్వసాక్షియే బ్రహ్మమనియు వేదములు పలుకుచున్నవి. బహువిధ నామములకు ఆధారమై సాక్షిమాత్రముగా వెలిగిచున్న జ్ఞానమే ఆత్మ అనియు, బహువిధ నామములకు ఆధేయమై సర్వసాక్షిగా వెలిగిచున్న బ్రహ్మమే పరమాత్మయనియు వేదాంత శాస్త్రములు తెలుపుచున్నవి అని చెప్పెను. అందులోకి విఠోభా, స్వామి, ఒక్క దేహమునకు సాక్షిగాయున్న ఆత్మ సర్వసాక్షియగు పరమాత్మ ఎట్లు కానేర్చును అని అడిగను. స్వామి, నాయనా, దీపము దివిటి అని పేర్లు వేరుగాయున్నను, వాని ప్రకాశము మాత్రము భిన్నము కానట్లు ఆత్మ పరమాత్మ అను నామములు భిన్నములుగానున్నను స్వభావమాత్రముగా ఒక్కటిగానేయుండును. పెద్దదిగాయున్నందున చెరువనియు, చిన్నదిగాయున్నందున మడుగనియు, నొక్కడుగాయున్న మనుష్యుడనియు, అనేకులుగానున్న సంఘములనియు నామభేదములు కలిగియున్నను జలములు యొక్కయు మనుజుల యొక్కయు స్వభావము మాత్రము వేరుపడక యొక్క విధముగా నుండునట్లు ఒక్క దేహములకు సాక్షిగా నుండుట వలన ఆత్మయనియు, సకల దేహములకు సాక్షిగా నుండుట వలన పరమాత్మయనియు ఉపాధి భేదము చేత నామములు ఏర్పడినవి గాని విచారింపగా ఆత్మ పరమాత్మల భేదము లేదు అని చెప్పెను. విఠోభా, ఆత్మస్వరూపం ఎట్టిది అని అడిగెను. స్వామి, ఇంద్రియ మనోవికారములను నిగ్రహించి మానావమానములను దూరము చేసి మౌనముద్ర ధరించి సంకల్ప వికల్పములను అణచి నిర్వికల్ప సమాధియందు నిశ్చలతనుంది సుఖముగా నుండుటయే బ్రహ్మానుసంధానము, ఇదియే ఆత్మస్వరూపము అని చెప్పెను. అతనికి పూర్ణ అభిషేకము చేసి చైతన్య స్వామి అనే నామము నుంచి తాను నిర్వికల్ప సమాధి నిష్టభూని బ్రహ్మానందమును అనుభవించుచుండెను. గురు కరుణా కటాక్షముచే సంకల్పములనెల్ల తొలగించుకుని చిత్తస్థైర్యము కలుగగా విఠోభా బ్రహ్మ ధ్యానమునకు బూలుకుని బ్రహ్మానందమును అనుభవించుచుండెను. శ్రీపాదస్వామి అలకావతికి వచ్చుట. సిద్ధోపంతు తన కుమార్తెకు కలిగిన దుర్దశకు మిక్కిలి చింతించుచో తనకు కలిగిన కష్టములను తొలగించి రక్షింపుమని నిరంతరము పాండురంగని ప్రార్థించుచుండెను. అతని భార్యయు తన కూతురు అల్లుని చేర్చి సంతోషము కలిగించుమని నిరంతరము రుక్మిణీదేవిని ప్రార్థించుచుండెను. ఉమాభాయి తండ్రి ఉపదేశించినట్లు గౌరీ పూజ చేయుచుండెను. తల చిక్కు తీసుకునకపోవుటచే వెంట్రుకలు జడలు కట్టి ముఖమునకు ఒక విధమైన దివ్యతేజమును కలిగించుచుండగా చూచిన వారెల్లను పరాశక్తి అని భావించి భక్తితో నామకు నమస్కరించుచుండిరి. ఇట్లు సంవత్సర కాలము గడిచను. వారి తపోమహిమ శ్రీపాదస్వామి యొక్క మనస్సును వికలపరచి సంచార సమాధియందు విశేష ఆసక్తిని బుట్టించి ఎచటి నుండి అతన్ని లేవదీశను. స్వామి కాశీ నుండి బయలుదేరి గ్రామములు తిరుగుచు ఒకనాడు ఉదయం అలకావతికి వచ్చి చక్రతీర్థ సమీపమున అశ్వత్థ వృక్షమున క్రింద పద్మాసనము వేసుకుని కూర్చుండి బ్రహ్మానందమున మునిగి పరవశతో నందుచుండెను. రుక్మాభాయి ఎప్పటి వలె చక్రతీర్థమునందు స్నానము చేసి అశ్వత్థ ప్రదక్షిణమునకై ఎచటికి వచ్చి చెట్టు క్రిందనున్న శ్రీపాదస్వామిని చూసి ఇతడు గొప్పవాడయ్యుండునని ఎంచి త్వరితముగా ఇంటికేగి భోజన పదార్థములను గొనివచ్చి అతనికి నమస్కరించి, స్వామి, నీవు మిక్కిలి బడసియున్నావు, దయచేసి ఈ పదార్థములను స్వీకరించి కొంత విశ్రాంతి నందుమని ప్రార్థించెను. శ్రీపాదస్వామి రుక్మాభాయి యొక్క మృదుమధుర వచనములను విని కన్నులు విచ్చి ఆమె మగుము వైపు చూచి ఆమె వినయ విధేయతలకు సంతసించి సౌభాగ్యవతివై ముగ్గురు కుమారులను ఒక కూతురును బడసి సంతోషముగా సుఖింతువుగాక అని ఆశీర్వదించెను. రుక్మాభాయి అద్భుత ప్రమోదములను వెనుకొన చిరునవ్వుతో ఆ సన్యాసిని చూచుచో నిశ్చేష్టయై నిలుచుండెను. స్వామి ఆమె చిరునవ్వునికేదైనా కారణముండవచ్చునని ఎంచి, అమ్మా, నవ్వుచుంటివేళ నా ఆశీర్వాదము నిష్ఫలమగునని ఎంచితివాయేమో, అట్లు తలంపుకుము, నా ఆశీర్వాదము ఎంతమాత్రము వ్యర్థము కాదు అని పలికెను. రుక్మాభాయి తను తెచ్చిన పదార్థములనెల్ల వడ్డించి స్వామి సంతుష్టిగా భుజించి విశ్రమించిన పిదప, స్వామి, చవిట నేలబడిన విత్తనము, అపాత్రుని యందు వినియోగింపబడిన ధనము, జవిటివాణి ఎదుటబాడిన సంగీతమునకు, లుబ్ధునకు బోధించిన ధర్మోపదేశములు నిష్ఫలమైనట్లు దురదృష్టవతియగు నా ఎడ నీవనుగ్రహించిన ఆశీర్వాదం నిష్ఫలమైనదిగదాయని విచారము చేత నవ్వి తిని అనెను. శ్రీపాదస్వామి, హరిహర బ్రహ్మాదులడ్డుపడినను నా ఆశీర్వాదం నిష్ఫలము కాదు, సందేహింపబని లేదు అనెను. రుక్మాభాయి, స్వామి, నీ మాట వాస్తవమే కాని అది నెరవేరుటకు గొప్ప ప్రతిబంధకం ఒకటి ఉన్నది. పురుషుడు లేక పుత్రుడు కలుగనేరరు కదా అనను. అందులకు, స్వామి, నీ పురుషుడేమయ్యనో తెలియజేయము అనను. రుక్మాభాయి, నా భర్త సంసారమున రోసి ఎవ్వరికి నీ చెప్పక సంవత్సరము క్రిందట దేశాంతరము లేచిపోయెను. సన్యాసమును తీసుకుని కాశీలోనున్నాడన్న వార్త ఇప్పుడే తెలిసినది. సంసారములో ఉన్నప్పుడే నన్ను స్పృశించుటకిష్టము లేక వర్తించుచున్నవాడు నన్ను బహిగ్రహించునన్న విషయము నెట్లు నమ్మవచ్చునో ఊహింపుము. నీ ఆశీర్వాదము ఫలించవలనన్న నా పెనిమిటి సన్యాసమును వదిలి మరి సంసారి కావలను కదా. ఈ విషయమై నాకు సంశయము కలుగుచున్నది. దైవ సంకల్పము ఎట్లున్నదో తెలియదనను. శ్రీపాదస్వామి కొంత యోచించి, నీ భర్త గృహస్థుడైయుండుటగాక యపుత్రవంతుడైయుండగా యుక్తాయుక్తములు విచారించక అతనికి సన్యాసమిచ్చినవాడెవ్వడైయుండును? సంతానము కలుగుటకు ముందు సన్యసించినవాడు యుక్తాయుక్తములు విచారించక అట్టివానికి సన్యాసమిచ్చినవాడును తప్పక నరకమునకు పోదురు. నీ మగనికి సన్యాసమిచ్చినవాడెవ్వడో కొంత తెలియజేయమెనను. రుక్మాభాయి, సన్యాసమిచ్చినదెవరో తెలియదనను. స్వామి, నీ పెనిమిటి నిన్ను వదిలి వెళ్ళుటకు కారణమేమి? అతడట్లు వెళ్ళుచుండగా నీవు పరమ పతివ్రతవయ్యుండి అతని వెంట బోవకుండుటకు కారణమేమి అని అడిగను. రుక్మాభాయి, తన భర్త తీర్థయాత్రలకై బయలుదేరి వచ్చి తన్ను వివాహమాడినది మొదలు తన్ను విడచి వెళ్ళు వరకు జరిగిన సంగతి అంతయూ వివరించినది. తన దుస్థితికి మిగులు దుఃఖించినది. శ్రీపాదస్వామి తనలో కొంత అనుమానపడి అతని యంగమత్సములను విచారించి తన శిష్యుడకు చైతన్యస్వామియే ఈమె భర్త అయ్యుండునని ఊహించి ప్రమాదవశమున తనకు కలిగిన పాపమునకు పశ్చాత్తాపడి తన అజాగ్రత్త వలన జరిగిన అకార్యమును గూర్చి చింతించి ఈమెను భర్త పేరేమి అని అడిగను. ఆమె తన భర్త పేరును క్రింద వ్రాసి చూపెట్టను. స్వామి విఠోభా జరిపిన కార్యమున అతని మీద ఆగ్రహించి అతనిని అనేక విధములుగా దూషించుచో ఇట్టి దుష్కృత్యమునకు ఒడిగట్టిన ఆ దుర్మార్గుని ఇప్పుడే శపించి భస్మమునర్చియుందును. కాని నీకు చేసిన వాగ్దానము వలన వానిని క్షమింపవలసి వచ్చినది. పరమపతివ్రతయగు భత్నిని విడిచిపెట్టి దుఃఖ సాగరమున ముంచినది కాక కళ్ళలాడి నన్ను కూడా గొప్ప దోషములకు గురిచేసినాడు. నీ తల్లిదండ్రులను చిటికి తీసుకుని రమ్మనను. వెంటనే రుక్మాభాయి ఇంటికేగి తల్లిదండ్రులకు ఆ విషయము నెల్లదిలిపి వారిని చిటికి తీసుకుని వచ్చను. సిద్ధోపంతు దివ్య తేజస్వియగు సన్యాసిని చూడగానే భక్తి ప్రపత్తులతో సాష్టాంగ నమస్కారము చేసి అతనిని తన ఇంటికి తీసుకుని వచ్చి ఉచితాసనంపై కూర్చుండబెట్టి అర్ఘ్యపాద్యములతో పూజించి అతని ఆగమన కారణమును అడిగెను. పరమహంస, అయ్యా, నేను కాశీ నుండి ఆకస్మికముగా రామేశ్వర యాత్రకై బయలుదేరి తిని రుక్మాభాయి తెలిపిన విషయమును బట్టి మరలా కాశీకి బోవలసినట్లు తటస్థించినది. నీ కుమార్తెను వెంట తీసుకుని నాతో కాశీకి బయలుదేరమని అనెను. సిద్ధోపంతు సంతసించి రుక్మాభాయిని తీసుకుని పరమహంసతో కాశీకి బయలుదేరెను.